జీవన్ముక్తుడు, విదేహముక్తుడు ఎలా అవుతాడో ఇంతవరకు ఏ గ్రంథంలో చెప్పకుండా ఉన్నటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు. అవే మనకి చివరి రెండు మంత్రాలు కూడా. జీవన్ముక్తుడు విదేహముక్తుడు అవుతాడు అన్నారు. ఎలా అవుతాడు అని మనకి సందేహం రాలా, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ చెబుతున్నారు. అదేమిటో మనకి ఐదో మంత్రంలో చెప్తున్నారు. ఐదో మంత్రం చూడండి. జీవన్ముక్తి పదం త్యక్త్వా, స్వదేహే కాలసాత్కృతే విశత్య దేహముక్తత్వం పవనో స్పందతామివ. పవన అస్పందతామివ అంటే గాలి కెరటాలు ఎట్లా అయితే స్తంభించిపోతాయో, అంటే ఒక్కో సందర్భంలో వాయువు స్తంభించిపోద్ది, అలా స్తంభించిపోయినట్లుగా స్వదేహే కాలసాత్ కృతే, ఈ దేహాన్ని విడిచిపెట్టేటువంటి అవసాన సమయంలో జీవన్ముక్తి పదం త్యక్త్వా, జీవన్ముక్తి అనేటువంటి స్థానాన్ని వదిలిపెట్టి, జీవన్ముక్తి అనేటువంటి స్థితిని వదిలిపెట్టి అదేహ ముక్తత్వం విశతి, విదేహముక్తి స్థితికి చేరుకుంటాడు. కాబట్టి దేహావసాన కాలంలో జీవన్ముక్తి పదం నుంచి విదేహముక్తి పదాన్ని చేరుకుంటాడు. అది ఎట్లా అంటే గాలి కెరటాలన్నీ కూడా స్తంభించిపోయినప్పుడు ఎట్లాగో ఒక ఉదాహరణ చెప్పారు ఇక్కడ. గాలి కెరటాలు స్తంభించినప్పుడు చలనం లేనటువంటి ఆకాశంతో పాటుగా గాలి కెరటాలు కూడా నిశ్చలమైపోతాయి, చలనం లేకుండా అయిపోతాయి. అప్పుడు ఆకాశంలో ఈ వాయువు కూడా కలిసిపోతుంది. ఇక్కడే మనం ఉపమానాన్ని అర్థం చేసుకోవాల. ఆకాశమేమో చలించేది కాదు, అది అలాగా ఉండేది, అది ఎప్పుడూ చలించదు. ఎందుకంటే ఆకాశం చలించడానికి ఇంకేమీ లేదు అవతల చోటు. గాలి మాత్రం ఎప్పుడు చలిస్తూ ఉంటుంది, ఆకాశంలోనే ఉంటుంది, చలిస్తూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఈ గాలి అలా ఆగిపోద్ది, స్తంభించిపోద్ది. గాలి ఎప్పుడైతే స్తంభించిపోయిందో అది నిశ్చలతత్వం. మరి నిశ్చలమైనటువంటి ఆకాశం, నిశ్చలమైనటువంటి గాలి రెండు కలిసిపోతాయి. అదే ప్రకారంగా మరణకాలం ఆసన్నమైనప్పుడు, మరణకాలం అనేటువంటిది మన దృష్టిలో చెప్పేటువంటి మాట, కానీ ఒక జీవన్ముక్తుడి యొక్క దృష్టిలో మరణకాలం అంటూ లేదు. దేహాన్ని విడిచిపెట్టేటువంటి సమయం అనాలి, మరణం అని అనకూడదు. కానీ మన దృష్టిలో మాత్రం అదే మరణం. కాబట్టి దేహాన్ని విడిచిపెట్టేటువంటి ఆ సమయంలో కదిలేటువంటి ప్రాణవాయువులు, అంటే అతడిలో ప్రాణవాయువులు కదులుతుంటాయి కదా, అప్పటిదాకా దేహాన్ని విడిచిపెట్టేదాకా అందరిలో ప్రాణం కదులుతూ ఉంటుంది, ప్రాణవాయువులు కదులుతూ ఉంటాయి. ఆ కదిలేటువంటి ప్రాణవాయువులు అప్పుడు ఏమవుతాయంటే బయట ఉన్నటువంటి గాలిలో కలిసిపోతాయి. కదిలేటువంటి ప్రాణవాయువులు బయట ఉన్నటువంటి గాలిలో కలిసిపోతుంది, దేహం నిశ్చేష్టమైపోతుంది. మరణ సమయంలో అప్పటిదాకా కదులుతూ ఉన్నటువంటి ప్రాణవాయువులు బయట ఉన్నటువంటి గాలిలో కలిసిపోయి నిశ్చేష్టమైపోతుంది దేహం. అంటే చేష్టలు ఉడిగిపోతుంది, ఇక తర్వాత కాలు చేయి కదలదు. దీంతో అంతవరకు జీవన్ముక్త స్థితిలో ఉన్నటువంటి సాధకుడు ఈ కల్పితమైనటువంటి కదలాడే చర్యలకు స్వస్తి చెప్పి, కదలాడే చర్యలకు అనకుండా కల్పితమైనటువంటి కదలాడే చర్యలకు అని ఎందుకు చెప్తున్నారంటే ఆయన దృష్టిలో ఇదంతా కల్పితం. ఆయన కదలకుండా ఉన్నటువంటి వాడు, నేను ఎక్కడికి కదిలేవాడిని కాదు, నేను నిశ్చలమైనటువంటి ఆత్మననేటువంటి స్థితిలో ఉన్నవాడు. మనమేమనుకుంటామంటే కదులుతూ కదులుతూ కదలకుండా ఉన్నామని అనుకుంటాం, కానీ ఆయనకి మాత్రం ఆ దృష్టి ఉండదు. కాబట్టి అందుకని కల్పితమైనటువంటి కదిలే చర్యలకి స్వస్తి చెప్పి ఒకే ఒక్క ఆత్మ చైతన్యంలో లీనమైపోతాడు. అప్పుడు జనన మరణాలు లేనటువంటి విదేహముక్తిని పొందుతాడు. కనుక విదేహముక్తిని పొందటం ఎట్లాగా అనంటే, దేహాన్ని విడిచిపెట్టేటువంటి సమయంలో ప్రాణవాయువులు స్తంభించిపోతాయి. అంటే ప్రాణవాయువులు ఇందులో నుంచి బయటికి పోతాయి, బయటికి పోయిన తర్వాత బయట ఉన్నటువంటి గాల్లో కలిసిపోతాయి. అప్పుడు జీవన చర్యలన్నీ కూడా స్తంభించిపోతాయి, అన్ని పనులు ఆగిపోతాయి, చూడటం వింటాం తింటాం మాట్లాడటం అన్ని ఎక్కడెక్కడ ఆగిపోతాయి. అలా ఆగిపోయినటువంటి ఆ స్థితిని మనం ఒక్కసారిగానే ఊహించుకుంటే, ఆ జీవన్ముక్త స్థితి ఏదైతే ఉందో అది ఉన్నది ఉన్నట్టుగా, ఆ జీవన్ముక్త స్థితి ఉన్నది ఉన్నట్టుగా ఆత్మస్థితిగా మారిపోయింది. ఇంకా ఒక్క మాట చెప్పాలంటే, కొండలో ఉన్నటువంటి ఆకాశం మహాకాశం, మహాకాశమేమో అంతటా ఉంది, కొండలో కూడా అదే ఉన్నది కానీ దాన్ని మాత్రం మనం ఘటాకాశం అని అంటాం. మరి ఘటం పగిలిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఆకాశం అందులో కలిసిపోయింది అని చెబుతున్నాం. నిజంగా కలిసిపోయిందా? నిజంగా విడిపోయిందా కలిసిపోవటానికి? అది విడిపోను లేదు, కలిసిపోను లేదు. కానీ మన దృష్టిలో కొండ అనేది ఒకటి ఉంది కాబట్టి దాంట్లో మనం దాన్ని ఘటాకాశం అన్నాం. కొండ పగిలిపోయింది, ఈ ఘటాకాశం ఎక్కడికి పోయింది? ఈ కొండలో నుంచి ఎగిరి ఎక్కడికన్నా పోయిందా? ఎక్కడికి పోలా, అది అక్కడే ఉంది. ఏమైంది? అంతటా ఉన్నటువంటి మహాకాశము ఈ ఘటాకాశము అంతా ఒక్కటైపోయింది. దాన్నే కలిసిపోయింది అని అంటామే గాని కలవటం కాదు, అది మహాకాశమే. అంటే తన స్వరూపాన్ని తాను పుచ్చుకున్నది అని. ఈ విషయంలో సామాన్యుడికి జీవన్ముక్తుడికి ఏమిటి తేడా? సామాన్యుడేమో ఈ దేహ అవసాన కాలంలో, అంటే దేహాన్ని విడిచిపెట్టేటువంటి సమయంలో తాను ఇక్కడ సంపాదించుకున్నటువంటి కర్మఫలాలు వాసనలు ఈ మొత్తాన్ని మూటగట్టుకొని తనతో పాటుగా తీసుకెళ్లి అంతకుముందున్నటువంటి సంచితమైనటువంటి కర్మఫలాలు వాసనలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిట్లో వీటిని కలిపి ఆ మొత్తంలో నుంచి ఏవైతే అనుభవానికి సిద్ధంగా ఉన్నటువంటి పక్వానికి వచ్చినటువంటి కర్మఫలాలు వాసనలు ఉన్నాయో వాటిని తీసుకొని వాటికి తగినటువంటి దేహాన్ని తీసుకొని లోకంలోకి వస్తాడు. ఇది సామాన్యుడి పరిస్థితి. కానీ జీవన్ముక్తులైనటువంటి వాడి పరిస్థితితో ఇంతకు ముందే కర్మఫలాలు వాసనలు రద్దు, కానీ సంచితం ఉందా? అది రద్దు. మరైతే ఇప్పుడు ఏం తీసుకొని పోతాడు? ఏమీ తీసుకొని పోడు, అసలు ఎక్కడికి పోడు. ఏమైనా తీసుకొని పోవటానికి ఆయన దగ్గర కర్మఫలాలు వాసనలు లేవు, అవి రద్దయిపోయినాయి, ఇంతకుముందే రద్దయిపోయినాయి. మరి సంచితం ఉన్నదా? సంచితం రద్దయిపోయింది. కాబట్టి ఈయన ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళక్కర్లా. అంటే సామాన్యుడు మాత్రం దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత జీవాత్మ అనేటువంటిది లేదా జీవుడు అనేటువంటి వాడు ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ప్రయాణం చేయాలి అవ్యక్తంలోకి. కానీ ఈ మహాత్ముడు మాత్రం ఎక్కడికి ప్రయాణం చేయాల్సినటువంటి పని లేదు. ఎందుకని? ఉన్నవాడు ఉన్నట్టుగా తనకు అడ్డంగా ఏదైతే ఉందో దేహం, అడ్డమని ఆయన భావించలా, అసలు దేహమే లేదనే భావనలోనే ఉన్నాడు. కానీ మన దృష్టిలో భౌతికంగా దేహం ఉంది కాబట్టి ఆ దేహం ఇప్పుడు వదిలిపోతుంది, తాను తానుగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు, పరమాత్మగా ఉన్నాడు. అంటే కేవలం తాను ఇంతకు ముందే భావనారీతి ద్వారా వదిలిపెట్టినటువంటివి ఏవైతే ఉన్నాయో, అంటే భావం ద్వారా ఏవైతే వదిలిపెట్టాడు, ఈ దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనసు నేను కాదు అనేటువంటిది స్థిరపడిపోయినటువంటి భావం ఏదైతే ఉందో అదిగో అది ఇప్పుడు నిజంగా ఏదైనా వదిలిపోతున్నాయి, తాను తానుగా పరమాత్మలో ఐక్యమైపోతున్నాడు. మరి ఐక్యమైపోయేటప్పుడు యొక్క స్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని తర్వాత మంత్రంలో చెప్తున్నారు. ఆరో మంత్రం చూడండి, అదే ముగింపు మంత్రం. తదేతృచాభ్యుక్తం తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగ్రువాంసః సమిందతే విష్ణోర్యత్ పరమం పదం. ఓం సత్యం ఇత్యుపనిషత్. ఎంతో కష్టమైనటువంటి పదాలను ఇక్కడ వేయటం జరిగింది. ఎందుకనంటే ముందుగానే చెప్పారు తత్ ఏతత్ రుచాభ్యుక్తం అని. ఏతత్ తత్ రుచాభ్యుక్తం, ఈ చెప్పబడినటువంటి ఆ విదేహముక్తి ఏదైతే ఉందో అది ఋగ్వేదంలో ఇలా చెప్పబడి ఉన్నది అని ఋగ్వేద మంత్రం. అందుకనే పండితులకు కూడా అర్థం కాకుండా ఉంటాయి ఈ మంత్రాలు, వేద మంత్రాలు. కాబట్టి ఈ చెప్పబడినటువంటి ఆ విదేహముక్తి ఏదైతే ఉందో ఈ ఆ ఏతత్తు తత్తు. ఏతత్ అంటే ఇది, తత్ అంటే అది. అంటే ఇక్కడ చెప్పబడినటువంటి ఆ విదేహముక్తి రుచాభ్యుక్తం ఋగ్వేదంలో ఈ ప్రకారంగా చెప్పబడింది. తద్విష్ణో పరమం పదం, తద్విష్ణో పరమం పదం. మరి ఈ విదేహముక్త స్థితి ఎలాంటిదనంటే తద్విష్ణో పరమం పదం, సర్వవ్యాపకమైనటువంటి శాశ్వత పదం. విష్ణు అంటే విష్ణుమూర్తినిగా సర్వవ్యాపకమైనటువంటి, పరమం పదం శ్రేష్టమైనటువంటి, శాశ్వతమైనటువంటి. కాబట్టి ఇది సర్వవ్యాపకమైనటువంటి, శాశ్వతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి పదం. సూరయః సదా పశ్యంతి, సూరయః సదా పశ్యంతి, ఎల్లప్పుడు చూస్తుంటారు. ఎవరంటే సూరయః, ఎవరి సూరయః, సూరయః అంటే సూర్యులు. సూర్యులు అంటే దానికి ఒక అర్థం ఉంది. సూర్యులు అంటే మనకి భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్పారే స్థితప్రజ్ఞులని, ఆ స్థితప్రజ్ఞులనే సూర్యులు అని అంటారు. శూరులు కాదు, సూర్యులు. శూరులు అంటే మహావీరులని. వీళ్ళు సూర్యులు అంటే స్థితప్రజ్ఞత సాధించినటువంటి వాళ్ళు. అదిగో అటువంటి వాళ్ళు సదా పశ్యంతి, ఎల్లప్పుడు కూడా ఈ స్థితినే చూస్తూ ఉంటారు. అంటే జీవన్ముక్త స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళే జీవన్ముక్త స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే స్థితప్రజ్ఞులు. అటువంటి వాళ్ళు ఎల్లప్పుడు కూడా ఆ పదాన్నే గమనిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడెప్పుడు ఆ పదంలో ఐక్యమైపోదావా, ఈ మన చుట్టూ ఉన్నటువంటి దరిద్రం ఎప్పుడు వదిలిపోద్దా అనేటువంటి భావనతో అంత ఒక్కటిగా అలా చూస్తూ ఉంటారు. దివి ఇవ చక్షురాతతం, బ్రహ్మస్వరూపమే కళ్ళుగా, బ్రహ్మస్వరూపమే కన్నుగా వాళ్ళు బ్రహ్మాత్మ స్వర్గానుభవాన్ని చూస్తూ ఉంటారు. అంటే ఆనందిస్తూ ఉంటారు. అంటే స్వర్గానుభవాన్ని ఆనందిస్తుంటారు. జీవన్ముక్తులైనటువంటి వాడు స్వర్గానికి పోతాడా? అంటే తన అనంతమైనటువంటి ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు అని. విష్ణో యత్ పరమం పదం, ఈ బ్రహ్మాత్మ స్వరూపం యొక్క గొప్ప నిష్ఠని కొనసాగిస్తూ ఉంటారు. అంటే ఈ బ్రహ్మాత్మ నిష్ఠ అంటే ఆత్మ బ్రహ్మము ఒక్కటే అనేటువంటి ఆ నిష్ఠని నిరంతరం కూడా కొనసాగిస్తుంటారు వీళ్ళు. విప్రాసహ, ఇక్కడ మూడు పదాలు చెబుతున్నారు. అంటే ఈ మూడు పదాలు జీవన్ముక్త స్థితిలో నుంచి విదేహముక్త స్థితిలోకి పోయేటువంటి వాడిని గురించి చెప్తున్నారు అన్నమాట. ఇదే ముఖ్యమైనటువంటిది. విప్రాసహ అంటే శాస్త్ర పరిజ్ఞానంలో నిష్ఠ కలిగినటువంటి వారు. విపణ్యవహ అంటే విషయాలన్నీ కూడా నిస్సారమని గ్రహించినటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఒట్టి నిస్సారమైనటువంటివి, ఏం పనికిరానటువంటివి అని గ్రహించినటువంటి వాళ్ళు. జాగ్రువాంసహ, జీవన్ముక్త స్థితి నుండి మెలకువతో విదేహముక్తిలో చేరేటువంటి వాళ్ళు. ఓం సత్యం ఇది ఉపనిషత్తు. బ్రహ్మాత్మ స్వరూపమే ఈ ఉపనిషత్తు యొక్క లక్ష్యం. ఈ ఉపనిషత్తు యొక్క తత్వబోధ ఏమిటనంటే బ్రహ్మాత్మ స్వరూపం అని. అంటే ఆత్మ బ్రహ్మము ఒక్కటే అనే చిట్ట చివరి విషయాన్ని తెలియజేయటమే ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఈ ముక్తికోపనిషత్తు ఇత్యుపనిషత్తు అంటే ఈ విధంగా ముక్తికోపనిషత్తు ఇంతటితో సమాప్తం అని మనకి తెలియజేస్తున్నారు. ఈ ఉపనిషత్తులో చెప్పబడినటువంటి ఈ జీవన్ముక్త స్థితి నుంచి విదేహముక్త స్థితికి వెళ్ళటం, జీవన్ముక్త స్థితిని పొందటానికి ఏం చేయాలనో, జీవన్ముక్త స్థితి నుంచి విదేహముక్త స్థితికి ఎలా వెళ్లాలనో మొత్తం కూడా ఋగ్వేదంలో ఈ ప్రకారంగా చెప్పబడినటువంటిది. సూర్యులు అన్నారంటే స్థితప్రజ్ఞులైనటువంటి వాళ్ళు, వాళ్ళు సదా ఎల్లప్పుడు కూడా ఆ బ్రహ్మాత్మ స్వరూపాన్ని, ఆ గొప్ప తాదాత్మ్య స్థితిని ఎల్లప్పుడు కూడా చూస్తుంటారు. అంటే బ్రహ్మము ఆత్మ ఒక్కటే అనేటువంటి భావాన్ని ఎల్లప్పుడు చూస్తుంటారు జీవన్ముక్తులు. ఎన్ని రకాలైనటువంటి కార్యకలాపాల్లో ఉన్నా అవన్నీ కూడా కల్పితాలు అనేటువంటి భావనలో ఉంటారు. ఇక్కడ ఏం చేస్తున్నప్పటికీ కూడా దేహం గాని, ఇంద్రియాలు గాని, మనసు గాని, బుద్ధి గాని ఏం చేస్తున్నా, ఇదంతా కల్పితమైనటువంటి భావనలో ఉంటారు. అలాంటి భావనలో ఉంటారు కాబట్టి తామరాకుని నీరు అంటనట్టుగా వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటివి ఏవి కూడా అంటావు. ఇక్కడ ఉన్నటువంటి కర్మలు గాని, కర్మఫలాలు గాని, ఆలోచనల వల్ల వచ్చే వాసనలు గాని ఏవి కూడా వాళ్ళని అంటావు. తామరాకుని నీరు అంటనట్టుగా వాళ్ళని అంటవు. అందుకని వాళ్ళు ఆ జీవన్ముక్తులు ఇవేవి తాకకుండా వాళ్ళు కేవల ఆత్మగా అట్లానే ఉంటారు గనక బ్రహ్మాత్మ స్వరూపమే కన్నుగా ఆ స్వర్గానుభవాన్ని అంటే సదా ఆనందాన్ని, ఆత్మానందాన్ని, ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆనంద స్వరూపం గనక ఆనందమే తమ యొక్క స్వభావం. ఇక అంత్యకాలంలో అంటే జీవన్ముక్త స్థితి ఇది. అంత్యకాలంలో ఏమిటి పరిస్థితి అంటే జీవన్ముక్తుడు దేహాన్ని విడిచేటువంటి సమయంలో ఎలా ఉంటాడు అని అది ఇక్కడ చెప్తున్నారు. జీవన్ముక్త స్థితిలో ఎలా ఆనంద స్వరూపుడుగా ఉన్నాడు అదే అవస్థతో, అంటే ఎట్లా అయితే జీవన్ముక్త స్థితిలో ఏ రకమైనటువంటి బాహ్యమైనటువంటి ఒక్క ఆలోచన కూడా లేకుండా, అంతరంగంలో ఒక్క ఆలోచన లేకుండా, నేను పరమాత్మను అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఆనందంగా కేవలంగా ఆనంద స్వరూపంగా ఉన్నటువంటి వాడు, ఆ ఆనందంగా ఉన్నటువంటి వాడు ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మ అయిపోతాడు, అదే పరమాత్మ అయిపోతాడు. అంటే చివరి ఊపిరిని అలాగ పీల్చుకుంటాడు. చివరి ఊపిరి అంటే మనం శ్వాస ఉంది కదా, ఆ శ్వాస ఆగిపోయే దశ కదా మరణం అని. అంటే ఆ చిట్ట చివరి ఊపిరిని ఏవేవో ఆలోచిస్తూ పోతా ఉంటారు సామాన్యుడు. కానీ ఆయన ఏం చేస్తాడంటే ఆ ఆనందములో ఉండి అదే చివరి ఊపిరి. చిట్ట చివరి ఆ శ్వాస ఆగిపోయేటువంటి స్థితి ఏమిటనంటే ఆ బ్రహ్మానంద స్థితి. ఇక దాంట్లో నుంచి బయటికి రావడానికి వీల్లేదు, అక్కడే ఉంటాడు. మనం కూడా చివరిలో కనుక ఏది తెలుసుకుంటే అదే అవతారం చెప్పారే, అది అదే ప్రకారంగా ఆయన బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు. ఆ బ్రహ్మానంద స్థితిలో ఉన్నటువంటి వాడు ఉన్నట్టుగా ఆ బ్రహ్మముగా ఆత్మగా ఉండిపోతాడు. అంటే ఎలా ఉన్నవాడు అలాగనే జీవన్ముక్త స్థితిలో నుంచి విదేహముక్త స్థితిలో ప్రవేశిస్తాడు అని. అయితే ఎలా ఉన్నవాడు అలాగనే అన్నాం కదా, మరైతే ఆ జీవన్ముక్త స్థితిలో ఎలా ఉన్నాడు దానికే ఇక్కడ మూడు మాటలు చెప్పారు. శాస్త్ర పరిజ్ఞానంలో బాగా నిష్ణాతుడైనటువంటి వాడు, ఆయనకి ఇంకేం సందేహాలేవి లేవు. ఎందుకనంటే తన స్వరూపం ఏదో తాను తెలుసుకున్న తర్వాత ఇక సందేహాలే ఉండవు, అప్పటిదాకా సందేహాలు ఉంటా ఉంటాయి. ఇక విషయాలన్నీ నిస్సారంగా గ్రహించేసి వీటి మీద ఏ రకమైనటువంటి ఆసక్తి, అసలు ఆ ఆలోచన లేకుండా ఉన్నటువంటి వాడు. అంటే ఈ జగత్తంతా మిథ్య అని గ్రహించి ఈ జగత్ అనేటువంటిది ఆయన దృష్టిలో ఎప్పుడో లేకుండా పోయింది. కన్ను చూస్తున్నప్పటికీ కూడా ఆయనకి మాత్రం ఈ జగత్తు లేదు, అదిగో అటువంటి స్థితిలో ఉన్నాడు. ఇక మూడవది ఏంటంటే ఆఖరి ఊపిరి పీల్చేటువంటి సమయం వరకు, ఆఖరి ఊపిరి పీల్చేంత, ఆఖరి ఊపిరి వదిలేంత వరకు లేదా పీల్చేంత వరకు అప్రమత్తుడై ఆ జీవన్ముక్త స్థితిని గడిపి ఆ ఆనందాన్ని అనుభవిస్తూ అదే మెలకువతో అలాగే విదేహముక్తిని చేరుకుంటాడు. ఇది జీవన్ముక్తుడు విదేహముక్తుడు అయ్యేటువంటి స్థితి. ఇది ఈ ఉపనిషత్తు యొక్క బోధ. గమ్యస్థానం బ్రహ్మాత్మ స్వరూపమే, విదేహముక్తిని చేరుకోవటమే అనేటువంటి విషయంతో శ్రీరాముడు ఆంజనేయుడికి ఈ విషయాన్ని చెప్పి ముగిస్తూ ఉన్నాడు. ఈ ప్రకారంగా ఉపనిషత్తు ముగించబడతా ఉన్నది. మరి దీంట్లో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి అదృష్టం మరి కొంతమందికే ఉంటుందేమో తెలీదు. మరి దాన్ని తెలుసుకొని ఇంతవరకు ఏ ఉపనిషత్తులో కూడా చెప్పకుండా ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల్ని ఇందులో చెప్పటం వల్లనే దీన్ని మనం ఇక్కడ సబ్జెక్టుగా తీసుకోవటం, ఒక యజ్ఞంగా తీసుకొని చెప్పడం అనేటువంటిది జరిగింది. దాన్ని గనక నిజంగా గ్రహించినట్లయితే దీనిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా బాగా స్వీకరించి చేయవలసినటువంటి ధ్యానం చేస్తూ ఆ ధ్యానం సమాధిలో ప్రవేశిస్తూ దాన్ని అసంప్రజ్ఞాత సమాధి, సంప్రజ్ఞాత సమాధి అనేటువంటి స్థితిలో ప్రవేశించి చివరికి నిర్వికల్ప సమాధిలో జీవన్ముక్తి స్థితికి చేరి ఆ జీవన్ముక్తుడైనటువంటి వాడు దేహం ఉన్నంతకాలము కూడా జీవన్ముక్తుడిగా పరమానందాన్ని అనుభవిస్తూ ప్రపంచ స్పృహ లేకుండా ఉండి చిట్టు చివర ఊపిరి చివరి ఊపిరి పీల్చేటువంటి సమయంలో తాను ఎలా ఉన్నాడో అలాగే విదేహముక్తుడైపోతాడు. విదేహ దేహాన్ని వదిలిపెట్టి విదేహముక్తుడైపోతాడు అనేటువంటి విషయాన్ని చక్కగా గ్రహించి దానికి తగినటువంటి సాధనలు చేసి మరి ఈ జన్మలోనే మోక్షాన్ని అందుకోగలరని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇంతటితో ముగిస్తాను.